డివిడి 51, విసిడి 316, కేసెట్ నంబర్ 800, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, తారీఖు 3/10/2005, జనరల్ క్లాస్. విసిడి 316, కేసెట్ నంబర్ 800, కోట బజారు, నరసరావుపేట, జిల్లా గుంటూరు, తారీఖు 4/10/2005, మురళి తారీఖు 1/1/1967. అనగా ప్రతి ధర్మం యొక్క వర్చస్సు భారతదేశంలో ఎక్కువలో ఎక్కువ శాతంలో ఉన్నాయి, మరియు ఢిల్లీ దాని యొక్క రాజధాని. ఇది ధర్మం యొక్క రెండవ ప్రూఫ్. మూడవ ప్రూఫ్, ఎన్ని రాష్ట్రాలు ఈ చిన్ని దేశంలో ఉన్నాయో రాష్ట్రవాదం వల్ల ఈ దేశంలో రాష్ట్రాలు వాళ్లలో వాళ్లు ఎంత కొట్టుకుంటున్నారో, ఇలా మరి ఏ ఇతర దేశంలోనూ కొట్లాటలు లేవు. ఎంపీ వాళ్లు వాళ్ల రాష్ట్రానికి ఎక్కువ వృద్ధి కోరుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్రం వాళ్ళు వాళ్ల రాష్ట్ర అభివృద్ధి కావాలనుకుంటున్నారు. యూపీ వాళ్ళు యూపీకి ఎక్కువ వృద్ధి కోరుకుంటున్నారు. బంగ్లాదేశం వాళ్ళు బంగ్లా వృద్ధిని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశం వాళ్ళు బస్ తెలుగుదేశం పార్టీయే అన్ని ఈ లోకంలో ఉండాలి అనుకుంటున్నారు. అదే అన్ని అని ఇలాంటి వాతావరణం తయారవుతూ ఉన్నది. రాష్ట్రవాదంతో లోపల లోపల నిప్పు రాజుకుంటున్నది, చాలా నప్పు రాజుకుంటున్నది. అలాగే ఇంత ఈ చిన్న దేశంలో ఎన్ని భాషలున్నాయో, మరి భాషల సంఖ్య ఎంతుందో ఇంత లోకంలో మరే దేశంలోనూ లేవు. కేవలం ఈ భారతదేశంలోనే ఇక్కడే ఇన్ని రకాల భాషలు వికసిస్తున్నాయి. ఎన్ని రాష్ట్రాల్లో అన్ని భాషలు. భాషలు ఆధారం చేసుకుని వాళ్లలో వాళ్లు ఎన్నో కొట్లాటలు కూడా ఉన్నాయి. తమిళనాడుకు వెళ్ళండి, అక్కడ హిందీ మాట్లాడడం మొదలు పెడితే ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు. హిందీని అక్కడ మంచిదనే అనుకోరు. హిందీ భాషను అక్కడ ఎవరు చదవనే చదవరు. అందరూ తమిళానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒక్క మలయాళం దక్షిణ భారత భాషల్లో ఎలాంటిదంటే, దక్షిణ భారత రాష్ట్రాలలో అక్కడ అన్ని రకాల భాషలు కూడా చదివిస్తారు. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేటెడ్ వాళ్ళు వెళ్తారు. కానీ అయినా కూడా మలయాళానికే చాలా మహత్యం ఇస్తారు. హిందీ భాషకి అక్కడ కూడా, అనగా కేరళలో కూడా అంత మహత్వం లేదు.
భగవాన్ కి అది ప్రతిపరాట హిందీ భాష బోల్తారా?
ఎందుకంటే వాళ్ళ బుద్ధిలోనే లేదు. భగవంతుడు వస్తే హిందీ భాషలో చెప్తారా, మలయాళంలో చెప్తారా, కన్నడమా, లేక తమిళ భాషలో చెప్తారా అని. ఎప్పుడైతే వాళ్లకు ఈ విషయం అర్థమవుతుందో, భారతదేశంలో ఇప్పటికీ ఎక్కువలో ఎక్కువ మాట్లాడే భాష ఏది? హిందుస్థాన్ లో 20ల సంఖ్యలో భాషలున్నాయి. కానీ ఎక్కువలో ఎక్కువ జనగణాలు మాట్లాడేటువంటి భాష అది ఏం భాష? భారత దేశంలో ఏ భాష? హిందీయే. కనుక హిందీ భాష ఏదైతే ఉందో, జనజనుల భాష ఏదైతే ఉందో, దాంట్లోనే భగవంతుడు వచ్చి చెప్తారు కదా. హిందీ భాష ఎటువంటి భాష అంటే అది భగవంతుడి భాష. దాని యొక్క ప్రూఫ్ ఉంది. భగవంతుడు వచ్చి ఏ భాషలో అయితే చెప్తారో ఆ భాష అన్ని భాషల కన్నా కూడా చాలా సులువైనది. రాయడంలోనూ సులువే, చదవడంలోనూ సులువే. వినడానికి, చెప్పడానికి కూడా, మాట్లాడడానికి కూడా చాలా సులువు. అర్థం చేసుకోవడం కూడా చాలా సులువు. అదే భగవంతుడి భాష అవ్వగలదు. ఎలా అయితే భగవంతుడు వచ్చి జ్ఞానం అయితే చెప్తారో, ఒకటి మనుషుల జ్ఞానం ఉంది, మనుషులు ఈనాడు ఏదైతే జ్ఞానం చెప్తున్నారో అది డాక్టర్ల జ్ఞానం కావచ్చు, డాక్టర్ల చదువు కోసమని కాలేజీలుంటాయి. మనుషులు వచ్చి ఈ రోజుల్లో ఏదైతే జ్ఞానం చెప్తున్నారో ఆ మనుషుల జ్ఞానంలో వకాల్తా జ్ఞానం ఉంది, జడ్జిలు అవుతారు. అలాగే ఈ రోజుల్లో ఇంజనీర్లు అవుతున్నారు. ఇంజనీర్ల చదువు ఉందే, వాళ్ల చదువు కూడా పెద్ద పెద్ద ఇంజనీర్ల కాలేజీలలో ఉంది. అది కూడా మనుషుల చదువే. కానీ భగవంతుడు వచ్చి ఏదైతే చదువు చదివిస్తారో, అది ఎంత సులువైన చదువు అని అంటే దాని యొక్క సారము, తత్వము కేవలం 7 రోజులలోనే అర్థం చేసుకోగలుగుతాం. ఎవరైనా బీదవాళ్ళు కావచ్చు లేదా ధనవంతులే కావచ్చు, తెలివైన పిల్లవాడు 8-10 సంవత్సరాల పిల్లాడైనా కావచ్చు లేదా ముసలి వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా జబ్బు పడ్డవాళ్ళు కావచ్చు లేదా ఆరోగ్యవంతులు కావచ్చు, ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి జ్ఞానము బుద్ధిలో కూర్చోగలదు. కుంటి వాళ్ళు కావచ్చు లేదా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కావచ్చు, భగవంతుడి జ్ఞానము అందరూ తీసుకోగలుగుతారు. మరియు 7 రోజులలోనే సారం మొత్తం అర్థం చేసుకోగలుగుతారు. భగవంతుడి జ్ఞానము ఇంత సహజమైనటువంటిది. మరి దాని ఫీజు కూడా ఏమీ లేదు. భగవంతుడికి ఏ జ్ఞానమైతే చెప్తున్నారో అది ఆచార్య రజనీషులాగా శిబిరాలు ఉండవు. అక్కడ పైసలు తీసుకుంటారు. ఒకవేళ పైసలు తీసుకుంటున్నారు అని అంటే బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఎవరైతే వేరే వేరే ధర్మాలలో ఎవరైతే కన్వర్ట్ అయిపోయి ఉన్నారో వాళ్ళు అక్కడ దూరారు అని అర్థం చేసుకోవచ్చు. అందుకనే వాళ్ళు పైసలు అడుగుతున్నారు. ఇప్పుడు కూడా ఏదైతే ఈశ్వరుని యొక్క సత్య జ్ఞానం ఉందో అది ఎక్కడెక్కడ ఇస్తున్నారో అక్కడ డబ్బులు తీసుకునేటువంటి ప్రశ్నే తలెత్తదు. ఎందుకంటే భగవంతుడు వచ్చి ఎక్కువ ఖర్చు చేయించరు. తక్కువ ఖర్చులో అతి పెద్దదైనటువంటి ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. విశ్వ విజయం చేసి చూపించాలి, అప్పుడు మన ప్రతిజ్ఞ పూర్తవుతుంది. జెండా ఉన్నతంగా ఉండాలి మాది, 300 జెండా ఉన్నతంగా ఉండాలి మాది అని పాట పాడతారు. వాళ్ళు బట్ట జెండా చూపిస్తారు, బట్టను చూపిస్తారు. ఇప్పుడు వస్త్రం యొక్క జెండా అది విశ్వ విజయం ఎలా చేస్తుంది? ఇది శరీరం రూపి 3 వస్త్రాలు. ఈ శరీరము ఒక వస్త్రం. ఈ శరీర రూపి వస్త్రాన్ని ఆత్మ ధారణ చేస్తుంది. ఆత్మ ఒక శరీరం విడిచిపెడుతుంది, ఇంకొక శరీరము తీసుకుంటుంది. ఎలాగైతే ఒకతను ఒక బట్ట విడిచిపెడతాడు, ఒక వస్త్రం విడిచిపెడతారు, ఇంకొక వస్త్రం ధరిస్తాడు. ఎలాగైతే నాటక రంగస్థలం ఉంటుందో దాంట్లో ఒకే వ్యక్తి 4 పాత్రలు వేస్తాడు. ఒక రకమైన వస్త్రాలు ధరిస్తే ఒక రకమైన పాత్రధారి, 2 వస్త్రం ధరిస్తే 2 పాత్రధారి, 3 వస్త్రం వేసుకుంటే 3 పాత్రధారి. అలాగే ఈ ఆత్మ కూడా పాత్రధారి జన్మ జన్మాంతరాలకి. కనుక ఇది 3 శరీర రూపి వస్త్రాలు, బ్రహ్మ విష్ణు మరియు శంకరుడు. ఈ 3 వస్త్రాల యొక్క కార్యము ఇప్పుడు ప్రస్తుతం ప్రాక్టికల్ గా నడుస్తున్నది. ఇంకా మరి ఏ యుగంలో కూడా భగవంతుడు రారు. త్రిమూర్తి శివుడు సృష్టి పైన ఎప్పుడైతే ఆటం బాంబులు తయారవుతాయో ఈ పురాతన సృష్టి యొక్క వినాశనం జరగవలసి ఉంటుందో అప్పుడే వస్తారు. ఆయన వచ్చారు అంటే అప్పుడు ఆటమిక్ ఎనర్జీ తయారవుతుంది. వెళ్తారు అంటే అప్పుడు కూడా ఆటమిక్ ఎనర్జీ విస్ఫోటనం జరుగుతుంది మరియు పని పూర్తవుతుంది. అందుకనే 100 ఈ సంగమ యుగంలో ముగ్గురు మూర్తులకి కూడా ఈ పురుషోత్తమ సంగమ యుగంలో మూడు మూర్తులకి కూడా 30-33 సంవత్సరాల కింద ఈ 100 సంవత్సరాలు కూడా విభజించబడింది. బ్రహ్మ యొక్క 30-33 సంవత్సరాలు ఎప్పుడైతే ఆయన శరీరం విడిచిపెట్టారో 68-69 జనవరి 18కి అప్పుడు ఆయన యొక్క 33 సంవత్సరాలు పూర్తయ్యాయి. శంకర్ని యొక్క మూడో మూర్తి యొక్క 30-33 సంవత్సరాలు అది కూడా పూర్తయ్యాయి. అనగా 66-67 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మూడవ మూర్తి ప్రత్యక్షం అవడానికి కొంచెము అంతరాల సమయము మిగిలి ఉంది. అది కూడా 3-4 సంవత్సరాలలో ప్రత్యక్షం అయ్యేదే ఉంది. శంకర్ని పాత్ర పూర్తయింది అంటున్నారు కదా, కానీ శంకర్ది స్థాపనలో పూర్తయింది, వినాశనంలో ఎలా అయింది? స్థాపన కానీ వినాశనం, జ్ఞాన బాణాలు వాళ్ళకి జ్ఞాన బాణాలు కొట్టి కొట్టి వాళ్ళ యొక్క మనోబలాన్ని తగ్గించేటువంటి కార్యము జరగలేదా? అనిశ్చయ బుద్ధి చేసేటువంటి కార్యం పూర్తి కాలేదా? బుద్ధితోటి గెరావ్ చేయాలి అని ఆక్రమించాలంటున్నారు కదా. అయితే ఏదైనా కార్యం సంపన్నం అవటానికి, ఏదైనా కార్యం సంపన్నం చేయడానికి ముందు సూక్ష్మంగా అవుతుంది, తర్వాత స్థూలంగా అవుతుంది. ఇల్లు కట్టాలంటే మొదట బుద్ధిలో ప్లానింగ్ వస్తుంది, తర్వాత స్థూలంగా కాగితం మీద ప్లాన్ వేస్తారు. ఆ సూక్ష్మ రూపము కొంచెం స్థూలమైంది, తర్వాత ప్రాక్టికల్ గా ఇల్లు ప్రాక్టికల్ గా తయారు చేస్తారు. కనుక 3 ఆయామాలు అయ్యాయా లేదా? అలాగే ప్రతి మూర్తి యొక్క కార్యము అది 3 రూపాలలో జరుగుతుంది. శంకర్ని కార్యం కూడా అది కూడా సంపన్నం అయిపోయింది, ప్లాన్ తయారైపోయింది. ఆ ప్లాన్ ఈ బ్రాహ్మణుల యొక్క సంగమయుగి ప్రపంచంలో విస్ఫోటనం చేయనున్నది. అందుకే బాబా ఏమన్నారు, అన్నింటికన్నా పెద్ద బాంబు పరమాత్మ ప్రత్యక్షత బాంబు అన్నారు. బ్రహ్మ పరమాత్మ రూపంలో మహిమ చేయబడలేదు, విష్ణువు కూడా పరమాత్మ రూపంలో మహిమ చేయబడలేదు. పరమాత్మ రూపంలో కేవలము ఒక్కరే మూర్తి ఉన్నారు, ఆయనే శంకరుడు. ఆయన యొక్క ఆది మరియు అంతం లేదు. శాస్త్రాల్లో ఒకే వ్యక్తి ఉన్నారు, ఆయనకి జననము చూపించరు మరియు మృత్యువు చూపించరు. కృష్ణుడి జన్మము చూపిస్తారు మరియు మృత్యువు కూడా చూపిస్తారు. బ్రహ్మ గురించి కూడా ముల్లిలో చెప్పారు, శాస్త్రాల్లో చెప్పారు, బ్రహ్మ 100 సంవత్సరాలలో మృత్యు లోకంలో సమాప్తమైపోతారు అని. ఆయన కూడా సమాప్తమైపోతారు. ఆయన అన్నింటికన్నా కింద వస్త్రం, విష్ణువు మధ్యలో వస్త్రం, అన్నింటికన్నా పైన క్లాస్ లో శంకర్ని యొక్క వస్త్రం. మూడవ మూర్తి ద్వారా ఇంకా కొంచెం జరిగేది ఉందా అనగా ప్రాక్టికల్ కార్యం ఉంది, ఆ ప్రాక్టికల్ కార్యము జరిగేది ఉంది, అది విష్ణువు ద్వారా జరుగుతుంది. వైష్ణవ సాంప్రదాయం వాళ్ళు వాళ్ళని చాలా స్వచ్ఛంగా అనుకుంటారు. ఏమంటారంటే మేము వైష్ణవ సంప్రదాయం వాళ్ళము అని. మేము తినేది, తాగేది, ధరించేది అన్ని కూడా ఉన్నతమైన కోటిది, ఉన్నత క్లాస్, ఉన్నత తరగతిది. శంకరన్ ద్వారా కార్యం ఏదైతే వ్యాపిస్తున్నదో అది ప్రాక్టికల్ గా జరుగుతుంది. అది ప్రాక్టికల్ స్వరూపము, జ్ఞానం అదే ఉంటుంది, జ్ఞానం అదే ఉంటుంది, కానీ దాంట్లో శుద్ధత ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, మేము వైష్ణవ సంప్రదాయం వాళ్ళము, మేము తినేది, తాగేది, ధరించేది, ఉండేది అంతా కూడా ఉన్నతమైన కోటి ఇది. శంకరం ద్వారా జ్ఞాన బీజము ఏదైతే నలువైపులా వ్యాపిస్తున్నారో అది ప్రాక్టికల్ గా చేస్తారు. ప్రాక్టికల్ స్వరూపము అది, జ్ఞానమైతే అదే ఉంటుంది కానీ దాంట్లో శుద్ధత ఎక్కువ ఉంటుంది, అందులో మన్మతం అనే నిశ్చర్తి ఉండదు. ఈ మన్మతం అనేటువంటి నిశ్చర్తి ఎలాగైతే బ్రహ్మ ద్వారా వినిపించబడిన జ్ఞానంలో లేదా శంకరం ద్వారా వినిపించబడిన జ్ఞానంలో ఈ రుద్రగణాలు 108 మంది రుద్రం 108 మంది రుద్రగణాలు ఎవరైతే మహిమ చేయబడ్డారో వాళ్ళు 108 మంది వరుసవారీగా ఉన్నారు. వాళ్ళు 12 మంది 9 గ్రూపుల వాళ్ళు, 9 ధర్మాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఒకరికన్నా ఒకరు శ్రేష్టమైన వాళ్ళు, మరి ఒకరికన్నా ఒకళ్ళు భ్రష్టకర్మ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ లోకంలో వాళ్ళు చాలా పవర్ఫుల్ ఆత్మలు. వాళ్ళు 108 ఈ లోకంలో బీజాలు. వాళ్ళల్లో మొత్తం ప్రపంచమంతా కూడా ఇమిడి ఉంది. అందుకనే శాస్త్రాల్లో మహిమ చేశారు. ఎప్పుడైతే మొత్తము భూగోళం అంతా కూడా, భూమి అంతా కూడా గుంటలో మునిగిపోతున్నప్పుడు ఒక నావ తయారు చేయబడింది. దాంట్లో లోకంలో ఉన్నటువంటి ముఖ్య ముఖ్యమైనటువంటి బీజాలను ఏరి అక్కడ జమ చేయడం జరిగింది. దాని ద్వారా సృష్టి పూర్తిగా సమాప్తము అవకూడదు అని. కనీసము ఆ బీజాలన్నా కూడా ఉంటాయి అని. ఈ 108 బీజాలు వీళ్ళ యొక్క మహిమ మొత్తము ప్రపంచమంతా కూడా ప్రతి ధర్మంలో కూడా మహిమ చేయబడుతుంది. ప్రతి ధర్మంలో కూడా ఆ మాల స్మరణ చేయబడుతుంది. 108 పూసలది, 108 కూడా శ్రేష్టమైన ఆత్మలు. ఈ శ్రేష్టాత్మలు ఇప్పుడు గుప్త రూపంలో తమ కార్యం చేస్తున్నాయి. జ్ఞానదాత పరమాత్ముడు గుప్తము, జ్ఞానం తీసుకునేటువంటి ఆయన యొక్క పిల్లలు కూడా గుప్తము. వాళ్ళ యొక్క ధ్యానము, పదవి, గౌరవము, మర్యాద అన్ని కూడా గుప్తము, దానము కూడా గుప్తము. దాన ధర్మాలు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదంతా కూడా ఈ సమయంలో గుప్తంగా చేస్తున్నారు. గుప్తంలో చాలా శక్తి ఉంటుంది. ప్రత్యక్షమైన దాంట్లో శక్తి ఉండదు. అందుకే శాస్త్రాల్లో కూడా తులసిదాస్ చెప్తారు, యోగము, జుబ్బతు మరియు మంత్రము ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రభావం చూపిస్తాయి అని అంటే, అలాగే తవయి జబ కరియదురావు అనగా అవి ఎప్పుడు ఫలితం ఇస్తాయంటే, ఎప్పుడైతే గుప్తంగా చేస్తామో అప్పుడే ఫలితము ఇస్తాయి. వాటిని మనం ఎంత గుప్తంగా పెడతామో అప్పుడే దాంట్లో ఎక్కువ శక్తి ఉంటుంది. దానం చేస్తారు ఈ రోజుల్లో, ఏం చేస్తున్నారు, దానం చేసి ఇంకోవైపు ప్లేట్ పెట్టేస్తారు, మేము ఇంత దానం చేశాము అని. ఆ దానము కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేయలేదు, అది లోకానికి ఏదో అల్పకాలం సుఖం ఇస్తుంది, సదాకాలానికి సుఖము ఇవ్వలేదు. ఈశ్వరుడు వచ్చి మనకు ఏదైతే దానం చేయడం నేర్పిస్తారో అది ఎలాంటి దానం చేయడం అని నేర్పిస్తారంటే, అది కేవలము ఈశ్వరుడికే ఇవ్వాలి. ఈశ్వరుడే తీసుకునేవాళ్ళు, ఆయనకి ఇచ్చేది కూడా ఆయన యొక్క ఫస్ట్ క్లాస్ పిల్లలే ఆయనకు ఇస్తారు. ఈశ్వరార్పణం అని భక్తి మార్గంలో అంటారు, గాని చేయడం ఎవరికి చేస్తారు? దానం పాపి ఆత్మలకే చేస్తారు. దానం భికారీలు వస్తారు లేదా సాధు సన్యాసులు వస్తారు గుమ్మంలోకి, వాళ్ళకి దానం చేస్తారు. అతను తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత సాగుడు తాగుతాడేమో, అది ఎవరు చూస్తారు? మరి వాళ్ళు తాగుతారు కూడా, అడుక్కునే వాళ్ళు బయట ప్రపంచంలో చాలా వరకు అలాంటి వాళ్ళే ఉన్నారు. భగవంతుడు ఈ సృష్టి మీద బెగ్గర్ రూపంలో వస్తారు, ఆయన పేరు చెప్తారు శంకరుడు అని. భర్దే జోలి, భర్దే జోలి, జోలె నింపు, జోలె నింపు అంటారు. ఆయన అడుక్కోవడం నేర్పించరు, ఆయన అడుక్కోరు కూడా. కానీ నియమము అలా చెప్పారు, ఈ నియమం ఎందుకు చెప్పారనంటే, ఈ ఈశ్వరీయ కార్యంలో ఎవరు ఎంత సహయోగం చేస్తారో వాళ్ళు తమ కోసమే అనేక జన్మ జన్మాంతరంలా ప్రాప్తి పొందడం కోసం చేస్తారు, ఇతరుల కోసం చేయటం లేదు. లేదా భగవంతుడి కోసం చేస్తున్నారు అనుకుంటున్నారు? అలా కూడా కాదు. ఎందుకంటే భగవంతుడు నిరాకారుడు, ఆయన అయితే పరంధామానికి తీసుకువెళ్లరు. ఆయన నిరాకారి లోకానికి చెందినవాడు. అయితే ఆయన ఈ లోకంలో ఏ మూర్తులలో వస్తారో వాళ్ళు స్వయమే ఎంత పురుషార్థులంటే, వాళ్ళు ఒకే జన్మలో నిరుపేద నుంచి రాజులుగా అయ్యేటువంటి శక్తి గలవాళ్ళు. ఎలాగైతే బాబరి యొక్క ఉదాహరణ ఇస్తారు, సాధారణ సిపాయిగా ఉండేవారు, సాధారణ సిపాయి నుంచి మరియు ఆయన ఏమయ్యారు, భారతదేశం యొక్క సామ్రాట్ అయిపోయారు. అలాగే విక్టోరియా యొక్క మంత్రి ఉన్నారు, స్ట్రీట్ లైట్ లో కూర్చుని చదువు చదువుకునేవారు. చదువు చదువుకుని ఆయన ఎంత ఉన్నతుడయ్యారు అని అంటే మినిస్టర్ అయిపోయి కూర్చున్నారు, విక్టోరియాని కూడా నడిపిస్తున్నారు. అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని. కనుక రామకృష్ణ ఆత్మలు స్వయంగానే ఎంత పురుషార్థులంటే, వాళ్ళు ఇతరులది ఎవరిదైనా ఎందుకు తీసుకుంటారు, వాళ్ళలో స్వయమే ఎంత పురుషార్థం నిండి ఉంది అంటే వాళ్ళు ఎవరి నుంచి కూడా తీసుకునేవాళ్ళు కాదు, పైగా అందరికీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అతి పెద్ద బ్యాంకర్లు. కానీ వాళ్ళు భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో నడుస్తున్నారు. ఎందుకంటే ఒక్క శనగ గింజ మొత్తం సంచిని చింపలేదు. అనగా ఒకే వ్యక్తి ధన సంపత్తితోటి స్వర్గం అనేటువంటి ప్రపంచము స్థాపన అవ్వలేదు. అందుకే అందరి యొక్క కణాదాన సహయోగం తీసుకుని కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేసి ఆయన వెళ్ళిపోతారు, దేవాత్మలు అవుతారు, నరుడి నుంచి నారాయణులు అవుతారు, నారి నుంచి లక్ష్మి అవుతారు. ఓం శాంతి. ఆటంకవాది ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది, మంచి వాళ్ళకి నష్టం జరిగిపోతుంది. చూడండి, గోధుమలతో పాటు గోధుమల్ని పిండి ఆడించుతున్నప్పుడు ఆ గోధుమలో ఉన్నటువంటి పెంకి పురుగులు, ఎర్ర ఎర్రటువంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయో అవి కూడా పిండి అయిపోతాయి. ఈ సృష్టిలో మంచి వాళ్ళు ఎవరూ లేరు. ఏ ఒక్క మనిషి కూడా ఛాతీ కొట్టుకొని సవాలు విసిరి చెప్పలేరు, మేము మనసుతో చెడు సంకల్పాలు చేయట్లేదు అని, చెడు వైబ్రేషన్ వదలట్లేదు అని. దృష్టితో మేము ఎవరి పట్ల ఎర్ర కన్ను కోపంగా చూడట్లేదు అని, వాచాతో మేము ఎవరికి కూడా నష్టం చేయట్లేదు అని. కర్మేంద్రియాలతో మేము ఎలాంటి ఏ పని చేయటం లేదు, దాని ద్వారా ఇతరులు దుఃఖితులు అవరు. లేదా అహింసకులో అని. కానీ ఆటంకవాదులు ఈ విధంగా నడవరు కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఇదే ప్రాబ్లం జరుగుతున్నది. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, ఏమైంది దీని? అదేంటంటే ఆటంకవాదం ఈ సృష్టిలో ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే ఇబ్రహీం వచ్చి ఇస్లాం ధర్మం స్థాపన చేశాడో అప్పటి నుంచి. దానికన్నా ముందు దేవతల లోకం ఉండేది. భారతదేశంలో ఎటువంటి ఆటంకవాదము లేదు. ఈ 2500 సంవత్సరాల హిస్టరీ ఏదైతే దొరుకుతున్నదో, ఎప్పటి నుంచైతే దేవదారి ధర్మగురువులు వచ్చారో, ఈ సృష్టిపైన వాళ్ళు వచ్చిన దగ్గర నుంచే ఈ ఆటంకవాదము ముందు చిన్న రూపంలో ఉండేది, తర్వాత పెద్ద రూపంలో అయిపోయింది. అలాగే జరుగుతుందా? ఇప్పుడు ఇంకా పెరుగుతుంది, ఇంకా ఇంకా పెరుగుతుంది, నిరంతరాయంగా పెరుగుతుంది. ఈ అమెరికా ఇప్పుడు ప్రపంచం ముందు మహాశక్తి రూపంలో, భయంకర రూపంలో చిన్న చిన్న దేశాలను కబళిస్తూ ఉన్నది. దీని అంతం ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఈశ్వరీయ శక్తి వచ్చింది కదా, చాలా సమయం ఎక్కడుంది? ఇప్పుడు మీరు ఇంకా పూర్తి విషయం విననే లేదు, సగం విని వెళ్లిపోయారు. ఇక్కడ చెప్పారు కదా, ఎలా అయితే వేరే ధర్మపితలు వచ్చి 100 సంవత్సరాలలో వాళ్ళ యొక్క ధర్మ స్థాపన చేసుకుని వెళ్ళిపోతారో. ఇబ్రహీం కావచ్చు, బుద్ధుడు కావచ్చు, క్రీస్తు కావచ్చు, గురునానక్ కావచ్చు, అందరూ వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళ ఫాలోవర్స్ కు ఏ జ్ఞానం ఇచ్చారో అది ఎక్కువలో ఎక్కువ 100 ఏళ్లలో ఇచ్చారు. వాళ్ళు తమ ధర్మ స్థాపన చేసుకున్నారు, 100 ఏళ్ల కన్నా ఎక్కువ టైం తీసుకోలేదు. అలాగే భగవంతుడు కూడా ఈ సృష్టి పైన ఎప్పుడొచ్చారో ఇప్పటి నుంచి కాదు, 1936 నుంచి బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం యొక్క కార్యకాలం నడుస్తున్నది. 1936 నుంచి ఇప్పటికైతే 70 ఏళ్లు పూర్తి అయిపోయాయి. 2 మూర్తుల కార్యం పూర్తి అయిపోయింది. ఇప్పుడు 3వ మూర్తి బ్రాహ్మణుల మధ్యలో ప్రత్యక్షం కాబోతున్నది. ఇప్పుడు ఎవరైతే 3 మూర్తుల కార్యాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారో, వాళ్లే పక్క బ్రాహ్మణులు, యజ్ఞోపవీతదారులు అని చెప్పబడతారు. 3 సూత్రాలు ఉంటాయి కదా యజ్ఞోపవీతంలో, ఆ 3 సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మ, విష్ణు, శంకర్. ఈ 3 యొక్క జ్ఞాన సూత్రాలు. ఆ 3 యొక్క జ్ఞానం ఏమిటేమిటి? బ్రహ్మ యొక్క జ్ఞానం ఏమిటి, ఏం చేస్తారు? శంకర్ రూపంలో ఈ జ్ఞానం సృష్టిపైకి వస్తారు. ఆయన ఏం చేస్తారు? ఏం జ్ఞానము, దాని ప్రతిఫలం ఏంటి? మరి విష్ణు రూపంలో జ్ఞానం ఇవ్వబడుతుంది, అది ఏంటి? ఏమి ప్రాక్టికల్ పరివర్తన చేస్తారు? ఈ విషయాలు తెలుసుకున్నవాడే సత్యమైన బ్రాహ్మణుడు. 3 సూత్రాలు. ఈ మూడు సూత్ర ఏదో మూడు సూత్రాలు ధారణ చేసినందువల్ల సత్యమైన బ్రాహ్మణుడు కాదు. ఇప్పుడు 30 ఏళ్లలో మొత్తం కార్యం పూర్తవుతుందా? 30 ఏళ్లలో మొత్తం కార్యం అంతా కూడా సంపన్నమవుతుంది. మూడు మూర్తుల యొక్క కార్యం సంపన్నమవుతుంది మరియు సనాతన ధర్మం యొక్క సరైన స్థాపన జరుగుతుంది. ఈ సనాతన ధర్మము 1000 సంవత్సరాలలో వికృత రూపము పొందింది. 1000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాని యొక్క రిజువినేషన్ జరుగుతున్నది. ఇప్పుడు వికృత రూపంలో ఉంది కదా? అవును, వికృత రూపంలో ఉంది. అన్ని ధర్మాలు కూడా వికృత రూపంలో ఉన్నాయి. ఎందుకంటే అన్ని ధర్మాల ప్రభావంలోకి, ఎందుకంటే అన్ని ధర్మాలు 700 కోట్ల మంది ఆత్మలు. మరి సనాతన ధర్మం వాళ్ళ సంఖ్య 33 కోట్లు. సనాతన ధర్మ ఆత్మలు సనాతనంలో సనాతనులు, పాత వాళ్లలో పాత వాళ్ళు, పురాతనంలో పురాతనం వాళ్ళు. వాళ్ళ యొక్క సంఖ్య ఈ ప్రపంచంలో చాలా తక్కువ ఉంది వాళ్ళతో పోలిస్తే. కనుక ఈ మొత్తం లోకమంతా ఒక కాటిక గది. మరి కొద్ది మంది ఆత్మలు ఆ కాటిక గదిలో తమ కార్యం చేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప సాంగత్యం అనే రంగు అంటుకుంటుంది కదా. అందుకే కాటిక గదిలో ఎలాంటి తెలివైన వాళ్ళు వెళ్ళినా ఏదో కొంచెం గీతన్నా తగులుతుంది అంటారు. ఇప్పుడు రాబోయే కాలంలో ప్రళయం ఎలా అవుతుంది? ఈ ప్రపంచంలో ప్రళయం ఎప్పుడూ అవ్వదు. సృష్టిలో ఎప్పుడు ప్రళయం జరగదు. ప్రళయం ఎప్పుడు జరగదు, సృష్టి ఎప్పుడు ప్రళయం అవ్వదు, ఆత్మలకు ఎప్పుడు వినాశనం జరగదు. ఆత్మ అజర్ అమర్ అవినాశి, సృష్టి కూడా అజర్ అమర్ అవినాశి. కేవలం దాని రూపు మారుతుంది. సతో ప్రధాన సృష్టి అవుతుంది మరియు తమో ప్రధాన సృష్టి అవుతుంది. ఇప్పుడు ఈ సృష్టి యొక్క తమో ప్రధాన రూపం మన ముందుకు వస్తూ ఉన్నది. ముప్పై ఏళ్లలో ఇంకా అధమంగా ఏది మిగిలిందో అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మన దేశం యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుందా? భగవంతుడు ఈ దేశంలో వచ్చారు. దేశం ఈ భారతదేశంలో భగవంతుడు వస్తారు, వచ్చారు. భవిష్యత్తు రూపు నిశ్చయంగానే చాలా బాగుంటుంది. ప్రపంచంలో భారతదేశము కిరీటం అవ్వాలి. ఇప్పుడు భారతదేశము విదేశీల దయాధర్మంపై ఆధారపడింది. లేకపోతే జీవితంలో ఎంత విసిగిపోతున్నామంటే భగవంతుడు బ్రహ్మ తనువులో వచ్చి ప్రకటన చేస్తున్నారు. అన్ని దండాలలో కూడా నష్టం ఉంది, అన్ని వృత్తులలో కూడా నష్టం ఉంది. ఎన్ని దండాలు ఇప్పుడు వ్యాపించున్నాయో విస్తరించున్నాయో అన్ని కూడా నష్టమైపోతాయి. ఎవరికి శాంతి లేదు బాబా. ఎవరు ఎంత సత్యంగా ఏదైనా దందా చేస్తున్నారు, తమ వృత్తులు చేస్తున్నారో, ఉద్యోగం చేస్తున్నారు, అది వాళ్ళు సఫలం కాలేదు. నిజమే బాబా, నిజమే బాబా. ఆఫీసుల్లో చూడండి, ఎవరు బాగా పనిచేస్తారో వాళ్లపైన లోడ్ ఎక్కువ వేస్తూనే ఉంటారు. మరి ఎవరైతే బాగా పనిచేయరో, మజా చేస్తారో, వాళ్ళు మజా చేస్తున్నారు. కార్ఖానాలకు వెళ్లి చూడండి, కార్ఖానాల్లో కూడా ఇదే జరుగుతోంది. ఎవరైతే సమ్మెలు గొడవలు చేస్తారో, పార్టీలు యూనియన్లు పెడతారో, వాళ్ళు మజా చేస్తున్నారు. ఎవరైతే మంచి మంచి వర్కర్లు ఉంటారో వాళ్లపైన లోడ్ పడుతూ ఉంటుంది. అతికి అంతం జరుగుతుంది. ఎంత తొందరగా అయితే అంత మంచిది కదా. ఆ అతిలో మనం కూడా పిండి అవుతాం, కావాల్సిందే కదా. ఒకవేళ ఈశ్వరుని యొక్క ఆధారం తీసుకున్నట్లయితే ఆయన మనని సురక్షిస్తారు, సురక్షణ చేస్తారు. ఆయన పిల్లలమైతే మనల్ని రక్షిస్తారు. ఒకవేళ ఆయన పిల్లలు కాకపోతే అప్పుడు ఆయన ఏ గ్యారంటీ ఇవ్వరు. ఇంటికి వచ్చి ఏ పిల్లాడు తల్లి తండ్రి దగ్గర జన్మ తీసుకుంటాడో అప్పుడు గ్రామంలో ఒకవేళ మంటలు అంటుకున్నప్పుడు తల్లిదండ్రి తమ పిల్లల్ని రక్షిస్తారు. గ్రామం అంతా మంటలు అంటుకున్న తమ ప్రాణాలు వడ్డీ అయిన పిల్లల్ని రక్షిస్తారు. అలాగే ఇక్కడ కూడా భగవంతుడు తండ్రి ఈ సృష్టి మీద వచ్చినప్పుడు, నిరాకారుడు ఈ సృష్టి మీదకి వచ్చినప్పుడు రామకృష్ణ ఆత్మలు జన్మమరణ చక్రంలో ఎవరైతే వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆధారం తీసుకుంటారు. అంతిమ జన్మలో మనుష్య తనువులో వస్తారు. మరియు వారి ద్వారా మన బ్రాహ్మణుల యొక్క రచన చేస్తారు. బ్రహ్మ ముఖం ద్వారా జ్ఞానం విని ఈ బ్రాహ్మణులు తయారవుతున్నారు. ఎవరైతే ముఖవంశావళి తయారవుతున్నారో ఆ ముఖవంశావళి బ్రాహ్మణ పిల్లలకు ఆ ఈశ్వరుడు సంరక్షణ ఇస్తున్నారు. ముఖవంశావళి అయ్యారంటే రామకృష్ణ ఆత్మల దగ్గరికి తప్పకుండా చేరుకుంటారు. దానికి ఒక ప్రొసీజర్ ఒకటి చేశారు. ఆ ప్రొసీజర్ ఏంటంటే, ఎలాగైతే 9 నెలలు పిల్లలు గర్భంలో పండుతాడు, తర్వాత జన్మ తీసుకుని బయటకు వస్తాడు, కనుక 9 నెలలు భట్టి పండింది కదా, ఉడికింది కదా కొట్టలో, 9 నెలలు అతనికి లోకంతో కనెక్షన్ కట్ అయిపోయింది కదా. ఎప్పుడైతే ఆ బట్టిలో ఉడికి ఆ పిల్లాడు జన్మ తీసుకుంటాడో, ఆ లాలు పుట్టుతాడో, అప్పుడు అతను తండ్రి పిల్లవాడు అనిపించుకుంటాడు. ఇది స్థూల విషయమైంది. ఈ లోక తీరు అలాగే పరమాత్మ పిల్లలు ఎవరైతే ముఖవంశావళి పిల్లలుగా అవుతున్నారో, జ్ఞానం యొక్క ముఖవంశావళి పిల్లలు అవుతున్నారో, వాళ్ళకి ఎప్పుడైతే నిత్యం కలుగుతుందో కొంచెం కొంచెం వాళ్ళు అప్పుడు భగవంతుడి ఇంటికి వెళ్లి ఏ రోజులు భక్తి చేసుకుంటారు, ఒక రోజు తమ ఇంటి నుంచి బయలుదేరి భక్తి స్థానానికి చేరుకోవడం, మరియు ఒక దినము తిరిగి ఇంటికి చేరుకోవడం, అక్కడ మరియు 7 రోజుల భక్తి. ఆ 9 రోజుల్లో బయట ప్రపంచంలో పూర్తిగా కట్ అయిపోతుంది. ఆ 9 రోజుల్లో పూర్తి నిశ్చయ బుద్ధి అయిపోతారు. ఎలాగైతే బ్రహ్మ మన తల్లి అయ్యారు, మొత్తం సృష్టికి బ్రహ్మ అంటే బ్రహ్మ, బడిమ అంటే పెద్ద తల్లి, మరియు జగత్పిత అన్నగా శంకర్. జగత్పిత మరియు జగదంబ ద్వారా ఈ సృష్టి యొక్క కార్యం ఏదైతే జరుగుతూ ఉన్నదో అది వాళ్ళ బుద్ధిలో కూర్చుండిపోతుంది. తండ్రిని వాళ్ళు గుర్తుపడతారు. అప్పుడు తండ్రి యొక్క బుద్ధి రూపి చెయ్యి వరదహస్తము పిల్లల తలపైన ఉంచుతుంది. అంటారు కదా, మా తలపైన మీ చెయ్యి పెట్టండి అని. అది ఈ చెయ్యి విషయం కాదు. ఎలాగైతే ఈ చేతితో ఏదైనా వస్తువును పట్టుకుంటాం, క్యాచ్ చేస్తాం, అలాగే బుద్ధిరూపి చేతితో ఏదైనా విషయాన్ని మనము క్యాచ్ చేస్తాం, అలాగే భగవంతుని వాణి కూడా బుద్ధిరూపి చేతితో క్యాచ్ చేస్తాం. ఎవరికైతే భగవంతుడి యొక్క బుద్ధి రూపీ చెయ్యి వాళ్ళ తలపై వచ్చేస్తుందో అది వాళ్ళకి శత్రు ఛాయ అయిపోతుంది. పూర్తి ప్రపంచం వినాశం అయిపోతుంది. కానీ ఆ ఆత్మలకు వినాశనం జరగదు, శరీరానికి వినాశనం జరగదు, ఆత్మకి వినాశనం జరగదు. కొత్త సృష్టి వచ్చినప్పుడు అందరూ ఏమీ సమాప్తమైపోరు. సృష్టి యొక్క బీజాలు కొంతమంది అయితే మిగులుతారు. ఎవరైతే మిగులుతారో వాళ్ళ యొక్క సంఖ్య లక్షల సంఖ్యలో ఉంటుంది. 900,000 నక్షత్రాలు ఆకాశంలో మహిమ చేయబడ్డాయి. ఆ 900,000 ఆత్మలు వినాశనంతయం అయినప్పుడు, హరహర బంబం అని బాంబులు పేలినప్పుడు శంకర్ని యొక్క ఆ సమయంలో 900,000 ఆత్మలు లోకంలో జ్ఞాన వెలుగును విరజిమ్ముతారు. మొత్తం ప్రపంచం అంతా కూడా విషయమంతా వాళ్ళకి తలపై వంచుతుంది, దిగాడిస్తుంది, వీళ్ళు ఈశ్వరుని పిల్లలు అని. వాళ్ళు కొత్త సృష్టి స్థాపనలో సహయోగులు అవుతారు. అనగా ఈశ్వరీయ జ్ఞానము అంధశ్రద్ధ నేర్పించదు. ఇందులో అంధశ్రద్ధ యొక్క ఏ విషయము లేదు. అన్ని విషయాలు కూడా శాస్త్రాలతో తేలి చేసుకోవచ్చు. శాస్త్రాలన్నీ కూడా మనుషులు రాసినవి, అవి భగవంతుడు రాయలేదు. ధర్మపితలు కూడా రాయలేదు. క్రైస్ట్ వచ్చి బైబిల్ రాయలేదు. ఖురాను మహమ్మద్ సాబు రాయలేదు. గురు గ్రంథ సాహాబు గురువు నానకు రాయలేదు. అలాగే భగవంతుడు జ్ఞానం ఏదైతే చెప్తారో అది డైరెక్ట్ ముఖం తోటి చెప్తారు. ఆ జ్ఞానం శాస్త్రాల్లో లేదు. అదేదో భగవంతుడు గీతలో భగవంతుడు చెప్పిన భగవద్గీతలో జ్ఞానం ఉంది అని కాదు కాదు, అది మనుషులు రాసినది. ఎన్ని శాస్త్రాలు ఈ మనుషులు రాసినవో ఆ శాస్త్రాల యొక్క సారము భగవంతుడు వచ్చి చెప్తారు. కవికైనా తెలియాలి రవికైనా తెలియాలి అంటారు. ఈ లోకోక్తి ఈ సామెత ఉంది. కవులు కవిత్వం రాసి వెళ్ళిపోయారు. రామాయణం కవిత్వం కావచ్చు, భారతం కవిత్వం కావచ్చు, భాగవతం కవిత్వం కావచ్చు, ఇవన్నీ కూడా కవిత్వాలు రాసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాటి అసలు అర్థం ఏంటి, నిజం ఏంటి? ఇది కవిత్వం రాసిన వాళ్ళకి కొద్దో గొప్ప తెలుసు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేసే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. కానీ సరైన అర్థము శాస్త్రాల అర్థము స్వయం ఆ జ్ఞాన సూర్యుడు భగవంతుడు ఈ సూర్య భగవంతుడు ఈ సృష్టిపైకి వచ్చినప్పుడు వాటి యొక్క సరైన అర్థం చెప్తారు. రావణాసుడికి 10 తలలు ఎలా ఉన్నాయి, విష్ణువుకు 4 భుజాలు ఎలా ఉన్నాయి, కుంభకర్ణుడు 6 నెలలు పడుకునేవాడు ఎలా అయ్యాడు, వీటన్ని విషయాల యొక్క ప్రతీకాత్మక అర్థం ఏమిటి? అలాంటివి సరి అయిన జ్ఞానం అని చెప్తారు. శంకర్ని మూర్తి ఆయనది అలా జోకర్ లాగా ఎందుకు చేశారు? తలపై పాములు, చేతులకి పాములు, భుజాలపై పాములు, మెడ మీద పాములు, నడుముకు పాములు, గడ్డం వేలాడుతూ ఉంది, చేతిలో త్రిశూలం ఉంది, ఏంటి ఎంతో చూపించారు. వాహనమేమో ఎద్దును చూపించారు. ఆయన కొడుకేమో వాహనం ఎలుకను చూపించారు. ఇంకో పిల్లాడికి వాహనం మయూరం చూపించారు. వీటన్నిటికీ కూడా ప్రతీకాత్మక అర్థం ఏమిటి? అది భగవంతుడే వచ్చి చెప్తారు. మొదటి జనవరి 1967 వాణి నడుస్తున్నది. మొదటి పేజీలో మధ్యలో మాట జరుగుతున్నది, విషయం జరుగుతున్నది. ఇది సంగమ యుగము. ఇప్పుడు వాళ్ళు కొత్త సంవత్సరం జరుపుకుంటున్నారు మరియు యుగాది అంటున్నారు. వాస్తవానికి ఇక్కడ కొత్త సంవత్సరము కాదు, అది ఏమి కొత్త యుగపు ఆది కాదు, ఇది కల్పం యొక్క ఆది. అనగా పూర్తి చతుర్యుగి యొక్క ఆది, మొత్తం నాలుగు యుగాలకి కూడా ఆది. కల్పం యొక్క అంతము కూడా ఉంది, పాత కల్పం యొక్క అంతము మరియు కొత్త కల్పం యొక్క ఆది. కొత్త లోకంలో కొత్త సంవత్సరం ఉంటుంది. కొత్త యుగం ఉంటుంది అనగా సతయుగం ఉంటుంది, మరియు కొత్త కల్పం ఉంటుంది. కనుక చూడండి, మీది ఇప్పుడు కొత్త సంవత్సరం జరుగుతుంది. కొత్త సంవత్సరం జరుగుతుందా లేకపోతే జరగబోతోందా? వాళ్ళు పాత ప్రపంచం యొక్క కొత్త సంవత్సరం జరుపుకుంటారు. మీది కొత్త యుగం యొక్క కొత్త సంవత్సరం జరుగుతోంది. దానికోసమే ఇప్పుడు మీ పురుషార్థం జరుగుతోంది. మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు. ఇప్పుడు కొత్త ప్రపంచం యొక్క కొత్త సంవత్సరము రాబోతున్నది. కొత్త రోజు ఉంటుంది, కొత్త నెల ఉంటుంది, కొత్త సంవత్సరం ఉంటుంది. అప్పుడు అంటాము సంవత్సరం ఒకటి 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 అని. కనుక సత్యుగం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు కొత్త సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడైతే సంగమయుగము. ఇది ఇప్పుడు సంగమయుగం అనే విషయం కూడా ఎవరికి కూడా తెలియదు. మీ బ్రాహ్మణులకు తప్ప ఇంకెవరికి కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు కలియుగము, కలియుగంలో కూడా ఆదిచరణము అని. ఇంకా వేల సంవత్సరాలు కలియుగంలో పడున్నాయి అనుకుంటారు. మీ పిల్లల్లో కూడా చాలా మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది పురుషోత్తమ యుగము, సంగమ యుగము అనే విషయం మర్చిపోతారు. సంగమయుగం అయితే ఉంది. కానీ పురుషులలో ఉత్తమోత్తములుగా అయ్యేటువంటి వాళ్ళు ఎవరు? అది వాళ్ళు ప్రత్యక్షం అవ్వబోతున్నారు. ఈ యుగంలోనే మనము ఉత్తమోత్తములుగా పురుషోత్తములుగా తయారవుతున్నాము. ఉత్తమ పురుషులు అని దేవతలను అంటారు. దేవతలు శ్రేష్ఠులు. స్త్రీ శ్రీశ్రీ యొక్క సంతానం. శ్రీశ్రీ శివబాబా. ఈ పాత ప్రపంచంలో ఎవరు కూడా పురుషోత్తములు ఉండరు. నంబర్ వన్ పురుషోత్తములుగా ఈ లక్ష్మీనారాయణులు అవుతున్నారు. మొట్టమొదట శ్రీకృష్ణుని అంటాం. తర్వాత నివృత్తి మార్గంలో పురుషోత్తముడు శంకరాచార్యుడు ఉండేవాడు. అతను పవిత్రత యొక్క సన్యాస ధర్మాన్ని స్థాపన చేశాడు. కానీ ఆ శంకరాచార్యులు విడిపోయి నలుగురు అయిపోయారు. కానీ ఇప్పుడు బాబా కూడా వచ్చి, తండ్రి కూడా వచ్చి పవిత్రత అనేటువంటి ధర్మం స్థాపన చేస్తున్నారు. కానీ శంకరాచార్యులు అయితే స్థాపన చేశారు పాత ప్రపంచంలో, ద్వాపరం అంతంలో. కానీ మనస్థాపన జరుగుతుంది కొత్త ప్రపంచంలో. వాళ్ళు హద్దు సన్యాసులు. ఇప్పుడు ఆ సన్యాసులు కూడా విడిపోయి నలుగురు శంకరాచార్యులు అయిపోయారు. వీళ్ళకి కూడా కమిటీలు ఉంటాయి. వాళ్ళు వాళ్ళల్లో కలుపుకుని ఎవరినో ఒకరిని శంకరాచార్యం చేస్తారు. ఇక్కడ కమిటీ అనేటువంటి మాట లేదు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతున్నది. కొత్త లోకంలో, కొత్త సంవత్సరంలో మీ రాజ్యం చేస్తారు. మీరిప్పుడు గుప్తంగా ఉన్నారు. మీ పదవి, గౌరవం, మర్యాదలు అన్ని కూడా గుప్తము. మీ దానం కూడా గుప్తము. మీరు గుప్తం కాబట్టి ఇప్పుడు పవిత్రత పైన ఎంత జగడాలు నడుస్తాయి, కొట్లాటలు నడుస్తాయి. ఎంత మంది విసిగిస్తారు. ఆహార పదార్థాల్లో కూడా మంది చాలా విసిగిస్తారు. ఉల్లిపాయ తినాల్సి వస్తుంది, వెల్లుల్లిపాయ తినాల్సి వస్తుంది అంటారు. ఇంట్లో సగం మంది జ్ఞానంలో నడుస్తారు, సగం మంది జ్ఞానంలో నడవరు. అప్పుడు అంటారు మాంసం అన్ని కూడా తినాల్సి వస్తుంది అంటారు. కొంతమంది అంటారు మేము వైష్ణవులు అవ్వాలి అని అనుకుంటున్నాము, మీరు మాతోటి బలవంతం ఎందుకు చేస్తున్నారు. మేము విష్ణుపురి స్థాపనలో సహయోగం చేస్తున్నాము. విష్ణుపురి తయారు చేయడంలో మీరు జగడం ఎందుకు ఆడుతున్నారు. నిజానికి విష్ణుపురి సత్యుగంలో ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఈ వైష్ణవులు వీళ్ళు కలియుగి వైష్ణవులు. కలియుగంలో నాలుగు వైపుల నుంచి కూడా రావణ రాజ్యం ఉంది. రావణరాజ్య వైష్ణవులలోనూ రామరాజ్య వైష్ణవులలోనూ రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు మొత్తం లోకం యొక్క ఆది మధ్య అంతాలు ఈ రహస్యాలన్నీ కూడా తండ్రి వచ్చి మనకు చెప్తున్నారు. తండ్రి కూర్చుని చెప్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు మొత్తం ప్రపంచం అంతా కూడా మనకి విరోధులు అవుతారని. మీకు తెలుసు మనం గుప్తంగా విశ్వం పైన విజయం స్థాపన చేసుకుంటున్నామని. కానీ దీనికోసం ఆత్మలుగా అవ్వాలి, అనగా దేహాభిమానం విడిచిపెట్టాలి. అందుకోసం తండ్రిని తలుచుకోవాలి. మీరు ఈ విషయం ఎవరికైనా కనుక చెప్పినట్లయితే వాళ్ళు విని చాలా సంతోషిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్లకు ఇదే జ్ఞానం దొరుకుతుంది స్పిరిచువల్ తండ్రి ద్వారా అని. వేరెవరు కూడా ఈ జ్ఞానం ఇవ్వలేరు. ఇలా ఎవరు చెప్పని కూడా చెప్పలేరు. ఏమంటే మనమందరము బ్రదర్స్ అని కూడా చెప్పలేరు. తప్పకుండా వీళ్ళకి వీళ్ళ ఒక తండ్రి వచ్చారు అని. ఒకే తండ్రి ఉన్నట్లయితే అందరం కూడా బ్రదర్స్ అయ్యాము. అయితే మిగతా లోకం అంతా కూడా ఏం చెప్తారు? అందరూ ఫాదర్స్ అంటారు. ఇది వాళ్ళకి అర్థం కాదు, మనందరూ బ్రదర్స్ కి కూడా ఒక తండ్రి అని. ఆయన ద్వారా మనందరికీ కూడా వారసత్వం దొరకాలి. ఆయన యొక్క శివ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈయన పేరే శివ. శివుని యొక్క జన్మ మహిమ చేయబడింది. కేవలము రుద్రయజ్ఞం కాదు, ఈ రుద్రుడు అనే పేరు చాలా మందికి పెట్టేశారు. నేనైతే నా పేరు శివుడనే చెప్తాను. శాస్త్రాలలో రుద్రజ్ఞాన యజ్ఞము అని పేరు పెట్టేశారు. కానీ నా అసలు పేరైతే ఒక శివుడే. మరి రుద్రనామము రుద్ర అనేటువంటి పేరు ఎందుకు పెట్టేశారు? నా అసలు పేరు ఒకటే అయినప్పుడు మిగతా పేర్లన్నీ కూడా నకిలీ అయ్యాయా? కాదు. బిందువు పేరు శివుడు. ఒరిజినల్ గా నేను బిందువును. కానీ నేను ఎప్పుడైతే శరీరంలో ప్రవేశిస్తానో అప్పుడు వేరే వేరే పేర్లు వస్తాయి. ఎలా ఎలా కర్తవ్యం చేస్తానో అలా అలా పేర్లు పెడతారు.
ప్రవేశ
ఒక శరీరంలో ప్రవేశించి నేను రౌద్ర రూపం ధారణ చేస్తాను. అప్పుడు రుద్రుడు అని అంటారు. రుద్రుని యొక్క పిల్లలు తప్పకుండా రుద్రులే అవుతారు. ఏం చెప్తారంటే రుద్రుని యొక్క రుద్రులందరూ కలిసి ప్రజాపిత యజ్ఞాన్ని ధ్వంసం చేశారు అంటారు. అది తప్పకుండా చేస్తారు. అన్ని శాస్త్రాల్లో విషయాలు ఇక్కడవే రాశారు, కానీ సారం నేను చెప్తాను. ఇప్పుడు ఈ రుద్రయజ్ఞం రచించబడింది ప్రజాపిత ద్వారానే రచించబడింది. ఎవరెవరైతే రుద్రయజ్ఞంలో రుద్రులు అవుతారో వాళ్ళందరూ తండ్రి యొక్క పిల్లలనే చెప్పబడతారు. ఆదిలో స్థాపన అయింది. మరి అంతం ఎప్పుడవుతుందో అప్పుడు రుద్రగుణాల ద్వారా వినాశనం అవుతుంది. ఇప్పుడు స్థాపన యొక్క కార్యము జరుగుతూ ఉన్నది. స్థాపన పూర్తయినప్పుడు, రాజధాని స్థాపన తయారైనప్పుడు మరియు వినాశనం మొదలైపోతుంది. రుద్రగణాలు అంటారు. గణము అంటేనే సమూహం. వాళ్ళ యొక్క గుర్తుగానే రుద్రాక్ష మాల తయారు చేస్తారు. మాల అంటేనే కూటమి. ఎలాంటి కూటమి అంటే అందరూ కూడా ఒకే ఒక్కరి యొక్క స్నేహం అనేటువంటి సూత్రంలో తిప్పబడతారు. మరి ఒక్కరి యొక్క జ్ఞానం అనే సూత్రంలోనే తిప్పబడతారు. వాళ్ళు నా యొక్క జన్మ జన్మాంతరాలు రాజులయ్యేటువంటి పిల్లలు. వాళ్ళ యొక్క రాజ్యము నేను స్థాపన చేయడానికి వచ్చాను. రుద్రాక్ష మాల 108 మంది యొక్క మాల. అలా చూస్తే గనక మొత్తం లోకంలో అందరూ కూడా రుద్రాక్షలే, రుద్రాక్ష మణులే, పూసలే. ఐదు 500 కోట్ల మంది కూడా రుద్రమాల యొక్క పూసలే. ఎందుకంటే ఎప్పుడైతే తామసులుగా అవుతారో అప్పుడు అందరూ కూడా వినాశనంలో సహయోగులైపోతారు. ఆత్మ స్థాపన కార్యము చేస్తుంది, ఆత్మ వినాశన కార్యం కూడా చేస్తుంది. మరియు ఆత్మ దివ్య గుణాల యొక్క పాలన అనేటువంటి కార్యం కూడా చేస్తుంది. ఆ లెక్క ప్రకారం చెప్పారు 500 కోట్ల మంది కూడా రుద్రులు అని. రుద్రమాల యొక్క పూసలు అని. కానీ మందిరము శివుని యొక్క మందిరం చేస్తారు. రుద్రుని యొక్క మందిరము లేదా రుద్రుని యొక్క జయంతి అని చెప్పారు. రుద్రుని యొక్క జన్మ జరుపుకోరు, శివుని యొక్క జన్మ జరుపుకుంటారు? కారణం ఏమిటి? శివుడు వస్తారు, లోకంలో ప్రత్యక్షమవుతారు, అప్పుడు కొత్త ప్రపంచం యొక్క స్థాపన కూడా జరుగుతుంది. కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరిగినప్పుడు దాని యొక్క పాలన కూడా జరుగుతుంది. అందుకనే శివ జయంతి జరుపుకుంటారు. దేని యొక్క స్థాపన జరుగుతుందో, ఎవరి యొక్క రాజధాని అయితే స్థాపన అవుతుందో, మరియు ఎవరి యొక్క సుఖం యొక్క ప్రపంచానికి పాలన జరుగుతుందో, వాళ్లే జయంతి జరుపుకుంటారు. మరి ఎప్పుడైతే భయంకర రూపం ధారణ చేస్తారో అప్పుడు వినాశనం జరుగుతుంది. అప్పుడు ఆ వినాశకారి యొక్క జయంతి జరుపుకోరు. ఎందుకంటే లోకం యొక్క వినాశనం జరుగుతుంది, అప్పుడు నేను వెళ్ళిపోతాను, అప్పుడు జయంతి ఎందుకు? శివ జయంతి అని చెప్తారు. అందుకని భక్తి మార్గంలో చూడండి ఎన్ని పేర్లు పెట్టేస్తున్నారు. కానీ వాస్తవానికి నా పేరు ఒక్క శివుడే. శివ అనగా కళ్యాణకారి. నేనేం చెప్పినా కళ్యాణమే చెప్తాను. నేనేం చూసినా కళ్యాణకారియే చూస్తాను. నేను ఏ వైబ్రేషన్ వదిలినా కళ్యాణకారి వైబ్రేషనే వదిలిపెడతాను. ప్రతి అవస్థలో కూడా నేను కళ్యాణకారిని. నా ద్వారా అకళ్యాణ కార్యము జరగనే జరగదు. అందుకే నా పేరు శివుడు. మీరైతే ఆత్మలు. ఆత్మలైతే జన్మ మరణ చక్రంలో వస్తాయి. చక్రంలో వస్తారు అనంటే మాయా చక్రంలో కూడా వచ్చేస్తారు. కనుక మనుష్యాత్మలు సదాకాలానికి కళ్యాణకారులు అవ్వలేరు. మీ పేరైతే శాలిగ్రామాలు అని పెట్టేశారు. ఎందుకంటే మీరు కూడా శివునితో సమానంగా నిరాకారి స్టేజిని ప్రాప్తి పొందుతారు. కానీ శివునికి బంధనం చూపించరు. ఆయన సదాశివుడు. మరి శాలిగ్రామాలకి బంధనం చూపిస్తారు. దీని అర్థము ఆత్మలు బంధనంలో వస్తాయి అని. శివ పరమాత్మ శరీరంలో ప్రవేశించినప్పటికీ కూడా బంధనంలో రారు. మీరు కూడా ఆత్మలే. నేను కూడా ఆత్మనే. నా ఆత్మ మరియు మీ ఆత్మలు ఈ రెండింటిలో తేడా ఏంటి? నేను అభోక్తను, మీరు భోక్తలు. నేను స్వార్థిని కాను, మీరు స్వార్థులు. దేవాత్మల వనండి, మనుషాత్మల వనండి, దైత్యాత్మల వనండి, అందరూ స్వార్థులే. స్వార్థపరులు. ఎందుకంటే అందరికీ వాళ్ళ వాళ్ళ రథాలున్నాయి. నాకు నా రథం అంటూ ఏది లేదు, అందుకే నా పేరు శివుడు. నేను ప్రతి విషయంలో కూడా పరమార్థిని, ప్రతి పరిస్థితిలోనూ పరమార్థిని. నా కళ్యాణం గురించి నాకు చింత లేదు. సన్యాసులు అయితే చెప్పేస్తారు పరమాత్మ సో మేము ఆత్మలము అని. కాబట్టి చూడండి, వాళ్ళు చెప్పడంలోను నేను చెప్పడంలోను ఎంత తేడా ఉంది. తండ్రి అయితే చెప్తున్నారు నేను మీ ఆత్మలందరికీ తండ్రిని. ఏ ఆత్మైనా కావచ్చు, ఏ ధర్మానిదైనా కావచ్చు, ఏ దేశ విశేషంలో పాత్ర చేసేటువంటిది అయినప్పటికీ కూడా నేను అందరికీ తండ్రిని. అందుకే అంటారు పరంపిత అని. తర్వాత అంటారు పరమాత్మ అని. పరమాత్మ పరంపిత అని ఎందుకు అన్నారు? పరంపిత శబ్దం ముందెందుకు పెడుతున్నారు? ఎలా అంటే శివశంకరుడు అంటారు, శంకర శివుడు అన్నారు. దానికి కారణం ఏంటి? శివుడు తండ్రి యొక్క పేరు, శంకరుడు పెద్ద పిల్లవాడి పేరు, దేవతల్లో కూడా పెద్ద, మహాదేవుడు అంటారు. అలాగే పరంపిత పరమాత్మ అంటారు. పరంపిత అనగా ఎవరైతే పితలు ఉన్నారో, ధర్మపితలు కావచ్చు, ప్రజాపితలు కావచ్చు, అందరికీ కూడా ఆయన తండ్రి. ఆయన కన్నా పెద్ద తండ్రి ఎవరు లేరు. నేను ప్రజాపితకి కూడా తండ్రిని. ప్రజాపిత వేరే ధర్మాలలో ఆయనని ఆదం ఆడమ్ అంటారు, ఆది నాథ్ అంటారు. తండ్రులకు కూడా తండ్రి అంటారు. ఈ మనిషి సృష్టి పైన నేను ఆ ప్రజాపిత కూడా తండ్రిని. అందుకే నన్ను పరంపిత అంటారు. తర్వాత శబ్దము పరమాత్మ అనేది కలుస్తుంది. నేను పరంపితను ఈ సృష్టి మీద వచ్చి పరంపిత రూపంలో ప్రత్యక్షం అవుతున్నప్పుడు, ఆత్మలలో పరం పాత్రధారి హీరో పాత్రధారి ఆత్మ ఉన్నారో ఆయన ద్వారా ప్రత్యక్షం అవుతాను. ఆయనకు నేను తండ్రిని. పరంపిత అనగా శివుడు, పరమాత్మ అనగా ఎవరిలో అయితే ఆయన ప్రవేశిస్తారో ఆయన. ఆత్మలలో పరమ పాత్రధారి అనగా హీరో పాత్రధారి అనగా పరంపిత పరమాత్మ. ఎలాగైతే ఆత్మ ఉందో అలాగే వీరి యొక్క తండ్రి కూడా ఆత్మే, అందరూ ఆత్మలే. శరీరం ఉన్నప్పుడు ఆత్మకి పదవి దొరుకుతుంది, శరీరం లేకపోతే ఆత్మకి ఏ పదవి లేదు. ఇప్పుడు ఉన్నతోన్నతుని నేను, కనుక నేను ఈ సృష్టి పైన ఉన్నతోన్నతున్నా లేక పరంధామంలో ఉన్నతోన్నతున్ని అని మహిమ చేయబడతానా? ఉన్నతోన్నతుడు లేదా నీచాతి నీచమైన వాడు అనేటువంటి ప్రశ్న ఈ సృష్టిది బ్రహ్మలోకానికి కాదు. ఈ సృష్టి పైననే ఉన్నతము నీచము అనేటువంటి గానం ఉంటుంది. కనుక ఉన్నతోన్నతుడు అని బ్రహ్మనంటారు, ఆయన కన్నా ఉన్నతుడు అని విష్ణువుని అంటారు, ఆయన కన్నా ఉన్నతుడు అని మహాదేవుని అంటారు. ఈ ముగ్గురు దేవతల కన్నా ఉన్నతుడు అని శివుణ్ణి అంటారు. ఆయన ప్రజాపిత, నేను ప్రజాపిత కూడా తండ్రి పితం. ఈ విషయాలు లోకంలో ఎవరికి తెలియవు. మీరు పిల్లల్లో కూడా నంబర్ వారిగా అర్థం చేసుకుంటారు. ఈ జ్ఞానము చాలా బాగా అర్థం ధారణ చేయాలి. అందుకనే అంటారు ఒక్కొక్క మురళిని 6 సార్లు వినాలి అని, లేదా వినాలి అని. అప్పుడు బుద్ధిలో విషయం కూర్చుంటుంది. మనకి ప్రశ్న స్థితులు అవడం కోసం అని కొంతమంది శివబాబా వచ్చారు అని చెప్తారు. మీకు ఇది కొత్త జన్మ అంటారు. అప్పుడు చెప్పండి, అప్పుడు మీరు చెప్పండి, మా జన్మ కూడా కొత్తదే, అలాగే మా సంవత్సరం కూడా కొత్తదే. ఎందుకంటే మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కుల భూషణులు, మీరు శిఖ ఉన్న బ్రాహ్మణులు. శిఖ అనగా కాలు బటన్ వేల నుంచి తీసుకొని పిలక వరకు, శిఖ వరకు. ఏడి అనగా మీరు పిలక బ్రాహ్మణులు, పిలక అనగా పాదం నుంచి తీసుకొని తల జుట్టు వరకు, ఏడి అనగా కాలు, కాలు యొక్క వెనుక భాగం. శిఖ అనగా శరీరం యొక్క అన్నింటికన్నా ఉన్నతమైనటువంటి, పైన ఉన్నటువంటి భాగం. కనుక మీరు పిలుక బ్రాహ్మణులు, శిఖా బ్రాహ్మణులు. ఎందుకంటే బ్రాహ్మణులు 9 గోత్రాలు చెప్తారు. ఆ 9 గోత్రాలలో మీరు శిఖా బ్రాహ్మణులు. ఎప్పుడైతే యజ్ఞము ఆది జరిగిందో అప్పుడు మీరు శిఖరంలో ఉన్నారు. తర్వాత తర్వాత కన్వర్ట్ అయ్యేటువంటి బ్రాహ్మణులు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి మీరు ఆ శిఖరానికి చేరుకునేవాళ్ళు. కనుక మీరు ఎప్పుడైతే కొత్త సంవత్సరాన్ని మొదలు పెడతారో, సంవత్సరం 1/1 నుంచి మొదలు పెడతారో, అప్పుడు శిఖరం నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. మధ్య నుంచి ఎందుకు మొదలు పెడతారు? అందుకని మీరు చెప్పాలి, మేము అక్కడ సత్యుగంలో సత్వప్రధానంగా ఉంటాం. ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరూ తమో ప్రధానం, ఎవరు కూడా సత్వప్రధానంగా లేరు.
ఏం
ఒకవేళ అన్నా కూడా ఒక్క శివబాబా తప్ప ఇంకెవరు కూడా సత్వప్రధానంగా లేరు అనాలి. ఒక్క సద్గురువు సత్యమైన వాళ్ళు, మిగతా అందరూ కూడా అబద్ధం. మీరు పురుషార్థం చేస్తున్నారు. ఈ మెట్ల చిత్రం అర్థం కూడా ఎంత బాగా అర్థం చేయించారు. ఏకే కళలు మీ యొక్క కారణంగా అందరికీ కూడా మంచి జరిగేదే ఉంది. ఇది మెట్ల చిత్రం యొక్క రహస్యం. ఎవరెవరిదైతే ఎక్కే కళలు అవుతూ ఉంటాయో వాళ్ళు ఇతరులకి మంచి చేయకుండా ఉండలేరు. ఇప్పుడు మీరు ఇతరులకు మంచి చేస్తున్నారు కనుక మీరు చల్లగా అవుతూ వస్తున్నారు. స్వర్గంలో నేచురల్ బ్యూటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఎంత ఫ్యాషన్ ఉంది. మీకు తెలుసు మనము నేచురల్ దేవి దేవతలుగా ఉండేవాళ్ళము. ఈ దేవతల రాజ్యము మనము చాలా సార్లు తీసుకున్నాము. మనమే రాజ్యం తీసుకుంటాము, మళ్ళీ మనమే పోగొట్టుకుంటాము. అందులో కూడా నాలుగు యుగాలలో మూడు యుగాలు మనం సుఖంగా ఉంటాం. మూడు భాగాలు మనకి సుఖం ఉంటుంది. ఒక పావు దుఃఖం వస్తుంది. మీరు శిఖాబ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సగం సుఖం ఉంటుంది, సగం దుఃఖం ఉంటుంది. కనుక మీరు ఎక్కువ సుఖం అనుభవిస్తారు. వేరే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ అంత సుఖం భోగించరు. ఇదే తేడా మీ యొక్క శిఖా బ్రాహ్మణుల ద్వారా. ఒకవేళ ఈక్వల్ సుఖము ఈక్వల్ దుఃఖము ఉంటే గనక అప్పుడు ఈశ్వరీయ జ్ఞానం తీసుకుని ఏం లాభం? మనము ఈశ్వరుడి జ్ఞానం తీసుకుంటున్నామని అంటే ఏదో కొంచెమైన లాభం ఉండాలి కదా. తప్పకుండా మీ యొక్క సుఖం ఎక్కువ ఉంటుంది, జాస్తి ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే మీరు ప్రాక్టికల్ గా సుఖదాత యొక్క తండ్రి యొక్క పిల్లలుగా అవుతున్నారు. వాళ్ళు ప్రాక్టికల్ గా సుఖదాత తండ్రి యొక్క పిల్లలుగా అవ్వరు. మీరు తండ్రి నుంచి సన్ముఖంలో చదువు చదువుకుంటున్నారు. వాళ్ళు సన్ముఖంలో కూర్చుని చదువు చదవరు. చివరిలో మీకు కొద్దిగా దుఃఖం వస్తుంది. వివేకం కూడా చెప్తుంది, సుఖము దుఃఖము సుఖము దుఃఖము సమానంగా ఉంటే గనక మనకు అనుభవం అయితే గనక దానివల్ల ఏమి లాభం లేదు. మనకి దుఃఖము అంతిమంలో అంతిమ జన్మంలో ఉంటుంది. అప్పుడు మనం ఎత్తాల్సి కూడా ఉంటుంది. మీకు తెలుసు వాళ్ళు కొత్త సంవత్సరం అయితే జరుపుకుంటున్నారు. మనమేమో వీటన్నింటికి కూడా అతీతులం. మనం ఏమి ఉత్సవాలు
జరుపుకోం,
మనం ఏమి పండగలు కూడా జరుపుకోం. వాళ్ళు ఆ జడ దీపాల దీపావళి జరుపుకుంటారు. మనము ఆత్మ అనేటువంటి దీపాన్ని వెలిగిస్తాం. మనము వాళ్ళ యొక్క జడ దీపాల యొక్క దీపావళిని చూడడానికి కూడా పోము. మనకి నష ఉండాలి. మనము చైతన్య దీపక దీపాల యొక్క దీపావళి జరుపుకుంటున్నాము అని. మన యొక్క చైతన్య దీపాలు వెలిగినప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా వెలుగే వెలుగు నిండుతుంది. ఎలాగైతే నార్త్ పోల్ మరియు దక్షిణ ధ్రువంలో 6 నెలల పగలవుతుంది, అలాగే మన కోసం కూడా 2500 సంవత్సరాలకి ఈ సృష్టి పైన పగలే పగలుంటుంది, వెలుగే వెలుగుంటుంది. ఎందుకంటే మన ఆత్మలు 16 కళ్ళ సంపూర్ణులుగా అయిపోతాం. చీకటి పేరు గుర్తులు కూడా ఉండవు. ఇప్పుడు మనం ఈ లోకంలో ఈ సంఘమయుగాన్ని చాలా ఉన్నతంగా పెడతాం, ఎందుకంటే ఇది పురుషోత్తమ సంగమయుగము, కళ్యాణకారి యుగము. సత్యుగ త్రేతాలలో కళ్యాణము ఉండనే ఉంటుంది, కానీ లాటరీ మనకి ఇప్పుడు దొరుకుతుంది. 21 జన్మలకి మనకి లాటరీ దొరుకుతుంది. మరి ఎవరైనా భికారికి లాటరీ దొరికితే గనక అప్పుడు అతనికి ఎంత సంతోషం ఉంటుంది. కనుక మనకి ఇప్పుడు లాటరీ దొరుకుతోంది. ఎప్పుడైతే మనకి లాటరీ లభిస్తుందో అప్పుడు మనకి అతీంద్రియ సుఖము భాషణలోకి అనుభవంలోకి వస్తుంది. అప్పుడు లోకంలో అంతా దుఃఖం ఉంటుంది, మనకేమో సుఖం ఉంటుంది. ఈ విషయము ముసల్మానుల ఖురాన్ లో కూడా రాశారు. ఎప్పుడైతే అంతిమ సమయంలో ఎవరైతే ఖుదా యొక్క భక్తులు ఉంటారో వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు, వాళ్ళకి ఏ కష్టము ఉండదు. కనుక అతీంద్రియ సుఖము మనకి దొరుకుతుంది, ఆ బ్రాహ్మణులకు లభించదు. ఎందుకంటే మనం ముఖవంశావళీలము, ఎందుకంటే బ్రహ్మ యొక్క ముఖం నుంచి వచ్చిన విషయాలకు మనం ఎక్కువ విలువ ఇస్తాం. వాళ్ళైతే కుకవంశావళి బ్రాహ్మణులు. ఎవరైతే కుకవంశావళి బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళు ఇస్లామీ బౌద్ధి క్రిస్టియన్ మొదలైనటువంటి ధర్మాలలో కన్వర్ట్ అయిపోతారు, భారతవాసీలకి మోసం చేస్తారు, భారత్కి మోసం చేస్తారు, వేరే ధర్మాల యొక్క శక్తిని పెంచుతారు, భారతదేశం యొక్క శక్తిని క్షీణం చేసేస్తారు. అప్పుడు మరి వాళ్ళు బాబా తండ్రి యొక్క పిల్లలు ఎలా అయ్యారు? మీరు డైరెక్ట్ తండ్రి పిల్లలు. మీరు సుప్రీం టీచర్ యొక్క స్టూడెంట్లు, అందుకే మీకు ఎక్కువ సుఖం దొరుకుతుంది. గోప గోపికలు కూడా మీరే, ఎందుకంటే మీరు గుప్తంగా ఉండి పురుషార్థం చేస్తున్నారు. ఆ బ్రాహ్మణులని గుప్తమని అనము. ఈశ్వరీయ సంతానం అని కూడా మీరే పిలువబడతారు, ఎందుకంటే మీరు ఈశ్వరుడి నుంచి జన్మ తీసుకుంటారు. ఆ బ్రాహ్మణులైతే ఈశ్వరుడి నుంచి జన్మ ఎక్కడ తీసుకుంటున్నారు? ఈశ్వరుడు అయితే వచ్చి బ్రహ్మ ద్వారా జన్మనిస్తున్నారు. ఆ బ్రాహ్మణులకి అడగండి, ఈ బ్రహ్మ ఎక్కడున్నారు అని. వాళ్ళంటారు సూక్ష్మతనంలో ఉన్నారంటారు. మీ బ్రహ్మయే సూక్ష్మతనంలో ఉన్నట్లయితే మీరెక్కడి నుంచి వచ్చారు ఇక్కడ? మీరు కూడా సూక్ష్మతనానికి పరిగెత్తండి. బ్రాహ్మణుల యొక్క గానము మహిమ ఈ సృష్టిదా లేకపోతే సూక్ష్మతనందా? బ్రాహ్మణులు ఈ లోకంలో పూజించబడతారు, కాబట్టి ఇది మీ యొక్క మహిమ. మీరు బ్రహ్మముఖ వంశావళి, ఈశ్వరీయ సంతానము అని మీరు పిలువబడతారు. వాళ్ళు ఈశ్వరుడి నుంచి జన్మే తీసుకోరు. వాళ్ళకు జ్ఞానం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఆ బ్రాహ్మణులకు జ్ఞానము ఎవరి దగ్గర నుంచి లభిస్తుంది? జ్ఞానం అనేటువంటి దివ్య జన్మ ఎవరి దగ్గర నుంచి లభిస్తుంది? భగవంతుడి నుంచి లభిస్తుందా లేకపోతే దీది దాది దాదాల నుంచి లభిస్తుందా? ఎవరి దగ్గర నుంచి లభిస్తుంది? వాళ్లకు, ఆ బ్రాహ్మణులకు. దీది దాది దాదాల నుంచి లభిస్తుంది? బ్రహ్మ నుంచి ఎక్కడ లభిస్తుంది? బ్రహ్మే లేరు, జన్మ ఎక్కడి నుంచి లభిస్తుంది? మీకైతే బ్రహ్మ ఉన్నారు, మీకు తెలుసు. మురళిలో బాబా చెప్పారు, ఈ బ్రహ్మ గనక వెళ్ళిపోయినట్లయితే ఏ శరీరంలో ప్రవేశించినా కూడా ఆయన పేరు బ్రహ్మ అని పెట్టాల్సి వస్తుంది. బ్రహ్మ ఏమి ఒక్కరి పేరు కాదు, బ్రహ్మ అనేకుల పేరు ఉంది. కానీ మీరు ప్రజాపిత బ్రహ్మ నుంచి చదువు చదువుకుంటున్నారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు అవుతున్నారు. ప్రజాపిత బ్రహ్మ అంటే అర్థమే తండ్రి ఉన్నారు మరియు తల్లి కూడా ఉన్నారు అని. ఆయన మన యొక్క అర్ధనారీశ్వర యొక్క స్వరూపము. మనకు అర్ధ నారీ మరియు అర్ధ భాగం పురుషుడు. కంబైన్డ్ బాప్ దాదా అని పేరు. ఆ తండ్రి రామ్ బాప్ కూడా, రామ్ తండ్రి కూడా. ఆయనలో శివబాబా ఉండనే ఉన్నారు, శివ తండ్రి ఉండనే ఉన్నారు. మరి ఆయన మన దాదా కూడా.